తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, భారతదేశ రాజకీయాల్లోనే విభిన్నమైన నాయకుడు కళయింగర్ కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 14వ భాగం. గత 13 భాగాల్లో కరుణానిధి గారి సినీ, వ్యక్తిగత, రాజకీయ రంగాల్లోని అనేక సంగతులు తెలుసుకున్నాం. గతవారం అంటే 13వ భాగంలో 1996-2001 ఆ 5 సంవత్సరాల్లోని కరుణానిధి పాలన గురించి మాట్లాడుకున్నాం. ఆ 5 ఏళ్ల పాలనని తమిళనాడు చరిత్రలో స్వర్ణయుగం అంటారు అని కూడా తెలుసుకున్నాం. కరుణానిధి అమలుపరిచిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మొదటిసారి జయలలిత అరెస్టు, దరిమిల తమిళనాడులో చెలరేగిన విధ్వంసకాండ, 2001లో కరుణానిధి ప్రభుత్వం ఓటమికి దారితీసిన పరిస్థితులు, వీటన్నింటి గురించి సమగ్రంగా ప్రస్తావించుకున్నాం. ఆ ఎన్నికల్లో జయలలిత పోటీకి అనర్హురాలు అయ్యారు కాబట్టి ఆమె ఎన్నికల్లో నిలబడలేదు. ఆమె పార్టీ మాత్రం అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచింది. ఈ నేపథ్యంలో 2001 మే 14 జయలలితను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ ఫాతిమా బీవీ. అసలు ఎన్నికల్లో పోటీకే అనర్హురాలైన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయించారు అన్న ప్రశ్న దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు 14వ భాగంలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మన కథనం 2001 మే 14 దగ్గర ఉంది. అప్పటికీ కరుణానిధి వయసు 77 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటికీ తమిళనాడు గవర్నర్గా ఉన్న ఫాతిమా బీవీ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంటే 1997లోనే ఆ పదవిలోకి వచ్చారు. నిజానికి ఆమెను ఆ పదవికి ఎంపిక చేయడాన్ని కరుణానిధి సమర్థించారు కూడా. ఆ ఫాతిమా బీవీకి మరొక రికార్డు కూడా ఉందండి. మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా జడ్జి, అంత అత్యున్నత స్థానానికి ఎదిగిన మొట్టమొదటి ముస్లిం మహిళ కూడా ఫాతిమా బీవీనే. ఆమె జయలలితను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యమని ఆహ్వానించారు. ఎన్నికలకు అనర్హురాలైన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారు అని అన్ని వైపుల నుంచి విమర్శలొచ్చాయి. హిందూ పత్రికలో అయితే ఎడిటోరియల్లో కూడా రాశారు, న్యాయ వ్యవస్థ మీద ఏ కొంచెం గౌరవం ఉన్నా జయలలిత ఆ పని చెయ్యకూడదు అని. ప్రజలు అత్యధిక మెజారిటీతో నా పార్టీని గెలిపించారు, నా పార్టీని గెలిపించారు అంటే నా మీద ఉన్న నమ్మకంతోనే కదా నేను ముఖ్యమంత్రిని కావడాన్ని ఎవరైనా విమర్శిస్తున్నారు అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని వాళ్లు ధిక్కరించినట్లే. అయినా గవర్నర్ ఫాతిమా బీవీ న్యాయశాస్త్ర కోవిదురాలు, ఆమె నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా చట్టబద్ధమే అని జయలలిత ప్రకటించారు. ఆమె ఎంపికను సవాల్ చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. కానీ దాని తీర్పు వచ్చేలోగానే 5-6 నెలల్లో జయలలిత తనలో రగులుతున్న ప్రతీకార జ్వాలలకు విశ్వరూపాన్ని చూపించారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే ఆమె, మా పార్టీ అధికారంలోకొస్తే కరుణానిధి, అతని కొడుకు స్టాలిన్ వాళ్ళిద్దరి అక్రమాలను బయటపెడతాము, వాళ్లను జైలుకు పంపిస్తాను అని పదే పదే చెప్పారు. ఇంకొక ఏఐఏడిఎంకే మహిళా కార్యకర్త అయితే కాస్త ముందుకెళ్ళి, మా అమ్మను నెల రోజులు జైలుకి పంపించిన ఆ నల్లకళ్లద్దాల విలన్ని బట్టలూడిదీసి మరీ జైల్లో కుక్కుతాం అని ఆవేశంగా ప్రసంగించారు. ఎలక్షన్ల ఫలితాలొచ్చాయి. చట్టబద్ధమో చట్ట వ్యతిరేకమో తేలేలోగా జయలలితను ముఖ్యమంత్రిని చేశారు గవర్నర్ ఫాతిమా బీవీ. ఇంకా అందరూ ఊహించారు, గాయపడిన పులి ఎప్పుడు పంజా విసురుతుందా అని. ఎన్నాళ్లుంటుందో తెలియని ఆ అధికార పీఠాన్ని అధిరోహించిన మరుక్షణం నుంచి అధికారులను పరుగులెత్తించారు జయలలిత. డిఎంకేలో ఎవరిమీద ఎలాంటి కేసులు పెట్టొచ్చో వెంటనే నాకు చెప్పండి అని. కేసులో బలముందా లేదా, తర్వాత నిలబడతాయా లేదా, అవన్నీ అనవసరం. ఏ కొంచెం ఆధారం కనపడినా సరే, దానికి రుజువులు సాక్ష్యాలు లేకపోయినా సరే వెంటనే నాకు చెప్పండి అన్నారు జయలలిత. ఆ క్రమంలో మొదటి కేసు 2001 జూన్ 25 మొదలయ్యింది. అంటే జయలలిత గద్దెనెక్కిన 5 వారాలకి డిఎంకే ప్రభుత్వం రైతుల దగ్గర్నుంచి చెడిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు అనేది ఆరోపణ. ఆమె ఇలా ఆరోపణ చేసిన మర్నాడు అంటే 2001 జూన్ 26న డిఎంకే మాజీ మంత్రి పొన్ముడి పత్రికా విలేకరులను తీసుకెళ్లి తాము కొనుగోలు చేసిన ధాన్యాన్ని చూపించారు. ఇందులో నాణ్యతలో ఏమాత్రం తేడాలేదు, మేము కుళ్ళిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యలేదు అని. జయలలిత ఆరోపణల్లో నిజం లేదు అని అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జయలలిత ఆగ్రహోదగ్రురాలై వెంటనే పొన్ముడిని, విల్లుపురం సన్ టీవీ విలేకరి సురేష్ని అరెస్టు చేయమని ఆదేశించారు. అది కూడా అర్ధరాత్రిపూట. అన్ని అనుమతులు పొందాకనే విలేకరులను అక్కడికి తీసుకెళ్లాను అని పొన్ముడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కాని ముందు జైలుకు పదండి అని పోలీసులు తోసుకెళ్లారు, తీసుకెళ్లారు. అక్కడ్నుంచి జయలలితకు అర్ధరాత్రి అరెస్టులు చేయించడం, ముఖ్యంగా శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు అనేది బ్రహ్మాస్త్రమయ్యింది. ఇలా డిఎంకే నాయకుల్ని అరెస్టు చేయిస్తుందిలే అనుకున్నారు కాని ఆమె సరాసరి కరుణానిధికే గురిపెట్టే సాహసం చేస్తుందని ఎక్కువ మంది ఊహించలేదు. ఆ రోజు రానే వచ్చింది. 2001 జూన్ 30 ఫ్రంట్లైన్ ఇండియా టుడే పత్రికల కథనం ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి 9 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. చెన్నైలోని వివిధ ఫ్లైఓవర్ల నిర్మాణంలోనూ అక్రమాలు జరిగాయి, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయి అనేది ఆరోపణ. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కొత్తగా నియమితుడైన చెన్నై మున్సిపల్ కమిషనర్, కరుణానిధి ప్రభుత్వంలో అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ అయిన వ్యక్తి. జయలలిత రాగానే మళ్లీ ఆయన్ను కమిషనర్ పదవిలో నియమించింది. ఆయన కంప్లైంట్ ఆధారంగా వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ పూర్తి చేసి ఆ తర్వాత 2 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేశాము అని చెప్పి సిబిసిఐడి అధికారులు అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో కరుణానిధి ఇంటికెళ్లారు. ఆ రోజు ఆయన రజతమ్మాళ్ ఇంట్లో నిద్రపోతున్నారు. డజన్ల కొద్దీ పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. టెలిఫోన్ లైన్లు కత్తిరించేశారు. 10 మంది పైగా పోలీసాఫీసర్లు బలవంతంగా తలుపులు తెరిచి ఇంట్లోకొచ్చారు. పరిస్థితిని గమనిస్తున్న కరుణానిధి వ్యక్తిగత సహాయకుడు పక్కనే ఉంటున్న మురసోలీమారన్కు కబురందించాడు. 5 నిమిషాల్లో మురసోలీమారన్ వచ్చేలోగానే పోలీసులు మెట్లెక్కి పైకెళ్లారు. కరుణానిధి నిద్రపోతున్న బెడ్రూమ్ తలుపులు బలవంతంగా తెరిచి లోపలికెళ్లారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే కరుణానిధిని ఉన్నపళంగా మంచంమీదనుంచి బలవంతంగా లాగి ఈడ్చుకుంటూ మెట్లమీదనుంచి కిందికి లాక్కొచ్చారు. ఒక పోలీసైతే ఆయన కుడిచేతిని మెలిపెట్టి పట్టుకున్నాడు. ఆ మెట్లు దిగడంలో వేసుకున్న దుస్తులు అస్తవ్యస్తమై ఆ పెనుగులాటలో పక్కనున్న రెయిలింగ్కి కొట్టుకున్నారు. పోలీసులు ఏమాత్రం కనికరం, మానవత్వం, గౌరవం చూపించలేదు. అదే పోలీసులు 2 నెలల క్రిందట కరుణానిధికి సలాం చేసేవాళ్లు. కరుణానిధి అయ్యో అయ్యో అనడం ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ వీడియోలో చూడొచ్చు. ఆ రోజు చెన్నైలో ఉన్న సెంట్రల్ మినిస్టర్, కరుణానిధి మేనలుడు మురసోలీమారన్ నిమిషాల వ్యవధిలో కరుణానిధి ఇంటికొచ్చేశారు. సన్ టీవీ సిబ్బంది కూడా ఆయనతో వచ్చారు. పోలీసులు వాళ్లను అడ్డగించేలోగానే కొంచెం ఫుటేజ్ని కెమెరాలోకి ఎక్కించగలిగారు సన్ టీవీ బృందం. మారన్ పోలీసుల్ని సమన్లు ఎక్కడా, అరెస్టు వారెంటెక్కడా అని అడుగుతుండగానే ఆయన పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. అసలే హార్ట్ పేషెంట్ అయిన మారన్ని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సొచ్చింది. కరుణానిధిని తెల్లవారుజామున 4:30కి జడ్జి ముందు హాజరుపరిచారు. ఆయన 10 జూలై వరకు కరుణానిధిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. కేంద్ర కారాగారానికి తరలించారు కరుణానిధిని. అప్పటికి తెల్లవారుతోంది. కరుణానిధి, కనిమొళి పోలీసు జీపు దిగి జైలుగేటు ముందు కొంతసేపు ధర్నా చేశారు. అమ్మ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాల్సిన పోలీసులు కరుణానిధిని కట్టుబట్టలతో జైలుగదిలోకి తోసి తాళంపెట్టేశారు. సన్ టీవీ దగ్గర అరెస్టు చేసిన దృశ్యాలున్నాయి కదా, కళానిధి మారన్ వాటిని వెంటనే ప్రసారం చెయ్యొద్దని తెల్లవారే వరకు ఆపమన్నాడు. పొద్దున్నే 6:00కి కరుణానిధి అరెస్టు దృశ్యాలు ఒక్కసారిగా ప్రపంచానికి తెలిశాయి. వాటినే మళ్లీ మళ్లీ ప్రసారం చేశారు. ఏ ఒక్కరూ ఆ అరెస్టు చేసిన పద్ధతిని సమర్థించలేదు. కేసు, పూర్వాపరాలు, బలాబలాలు అదంతా సరే, అసలు 77 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రిని అంత అర్ధరాత్రి కరుడుగట్టిన నేరస్థుణ్ణి అరెస్టు చేసినట్లు జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 5 ఏళ్ల క్రిందట జయలలిత అరెస్టు సంఘటనతోటి పోల్చిచూశారు కొందరు. ఆ రోజు జయలలితకు ముందస్తు బెయిలు పెటిషన్కి అవకాశమిచ్చారు. ఒకరోజు ముందుగా నోటీసిచ్చారు. అరెస్టు చేసే రోజు ఆమె సిద్ధమై అన్నీ సర్దుకుని పత్రికా విలేకరులతోటి మాట్లాడి తాపీగా పోలీస్ వ్యానెక్కారు. దానికి ఈ శుక్రవారం అర్ధరాత్రి బెడ్రూమ్ తలుపు పగలగొట్టి మెట్లమీదనుంచి లాకెళ్లడానికి ఎంత వ్యత్యాసం అనుకున్నారు అందరూ. కరుణానిధితోపాటు మురసోలీమారన్ని, యూనియన్ మంత్రి టిఆర్ బాలూనీ కూడా అంత దురుసుగానూ అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరొక 20 మంది పత్రికా విలేకరులను కూడా జైల్లో వేశారు. ఈ ఫ్లైఓవర్ కేసులో ప్రధాన ముద్దాయి కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధుల దుర్వినియోగంలో ముఖ్య పాత్ర పోషించారు అని ఆయన మీద అభియోగం. కరుణానిధి అరెస్టైన కొద్ది గంటల తర్వాత స్టాలిన్ తనంతట తానుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయారు. కేంద్రం కూడా కరుణానిధి అరెస్టుని చాలా తీవ్రమైన చర్యగా పరిగణించింది. వెంటనే రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండజ్ నాయకత్వంలోని ఎన్డీఏ సభ్యుల కమిటీ చెన్నైకొచ్చారు. జైల్లో ఉన్న కరుణానిధిని పరామర్శించారు. బయటకొచ్చాక వాళ్లు చెప్పారు, కరుణానిధికి జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేవు, కేవలం 12x12 గదిలో ఒక మంచం, ఫ్యాను మాత్రమే ఉన్నాయి అని. వాళ్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత రాష్ట్రపతి గవర్నర్ ఫాతిమా బీవీ నుంచి అసలేం జరుగుతుందో చెప్పండి అని ఆరా తీశారు. ఇలాంటివి జరిగినప్పుడు అసలు కేంద్రం అడగకుండానే తాజా పరిస్థితి గురించి నివేదిక పంపాల్సిన బాధ్యత గవర్నర్ది. ఈ కేసులో కేంద్రం అడిగాక కూడా గవర్నర్ పంపిన నివేదిక పూర్తిగా రాష్ట్రప్రభుత్వం వాదనలాగా ఉంది. దీనితో సంతృప్తి చెందని రాష్ట్రపతి గవర్నర్ని వెనక్కొచ్చేయమన్నారు. తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్నే తమిళనాడు గవర్నర్గా కూడా ఉండమన్నారు. ఇలాగా తనని ముఖ్యమంత్రిని చేసిన గవర్నర్ ఫాతిమా బీవీ పదవీచ్యుతురాలవ్వడం జయలలితకు పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ఆ తర్వాత రోజునే, అంటే కరుణానిధిని జైల్లో పెట్టిన 4వ రోజునే 2001 జులై 4న కరుణానిధిని విడుదల చేశారు. ఆ విషయాన్ని కూడా పత్రికలకు ఫోన్లో చెబుతూ కరుణానిధి వయసుని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో ఆలోచించి ముఖ్యమంత్రి జయలలిత ఆయనను విడుదల చేస్తున్నారు అని సందేశం పంపించారు. విడుదల జరిగిన తర్వాత విలేకరుల సమావేశంలో కరుణానిధి చెప్పారు, నా కుడిచేతిని వెనక్కు మడచి మరీ మెట్లమీద నుంచి లాక్కొచ్చారు, ఇప్పుడు కుడిచేయిని కనీసం పైకి లేపలేకపోతున్నాను, ఇదే చేత్తో నా కార్యకర్తలకు వేలాది ఉత్తరాలు వ్రాశాను, ఈరోజు ఇలా పోలీసుల దౌష్ట్యానికి బలయింది ఈ చెయ్యి, వాళ్ల దురుసు ప్రవర్తనకి నా శరీరమంతా కొళ్లబొడిచినట్లయింది, కనీసం ఒక నిమిషం కూడా నిల్చోలేకపోతున్నాను అని. ఈ సంఘటన జరిగిన మరో 4 నెలలకి 2001 సెప్టెంబర్ 21న 5 న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏమని, జయలలిత ముఖ్యమంత్రి పదవీస్వీకారం చెల్లదు, అప్పటి గవర్నర్ చేసిన పని ఏమాత్రం సమర్థనీయం కాదు, చట్ట వ్యతిరేకం, జయలలిత వెంటనే గద్దె దిగాలి అని. ఈసారి న్యాయదేవత ముందు జయలలిత తలంచక తప్పలేదు. వెంటనే ఏఐఏడిఎంకే మంత్రుల్ని, జిల్లా కార్యదర్శుల్ని తన ఇంటికి పిలిపించారు జయలలిత. పెరియాకుళం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఎన్నికైన ఓ పన్నీర్సెల్వంని ముఖ్యమంత్రిగా ఎన్నుకోమని ఆవిడే ఆర్డర్ వేశారు. పేరుకి పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు కానీ తెర వెనుక నుంచి ప్రభుత్వాన్ని నడిపించే శక్తి జయలలితే అయ్యారు. అక్టోబర్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో డిఎంకే చాలా వరకు నిలదొక్కుకోగలిగింది. ఎంకే స్టాలిన్ మళ్లీ చెన్నై మేయర్గా ఎన్నికయ్యారు. అయితే జయలలిత గద్దె నుంచి దిగిపోయారు అన్న అంశం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2001 డిసెంబర్ 4న జయలలిత మీదనున్న కేసులన్నింటినీ హైకోర్టు కొట్టివేయడంతో మళ్లీ ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అర్హత తెచ్చుకున్నారు. 2002 మొదట్లో ఒక ఏఐఏడిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేతోటి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో తను నిలబడి గెలిచి 2002 మార్చి 2న మళ్లీ అధికారికంగా, న్యాయబద్ధంగా, చట్టపరంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు జయలలిత. ఈసారి రెట్టించిన ప్రతీకారేచ్ఛతోటి తనతో విభేదించే అన్ని వర్గాల మీద కొరడా ఝళిపించారు జయలలిత. ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా విలేకరులు, ప్రతిపక్ష పార్టీల వాళ్లు, వాళ్లూ వీళ్లూ అనిలేదు. ఎవరు తనకి విధేయంగా ఉండడానికి ఇష్టపడడం లేదో, వాళ్లందర్నీ ఏదో ఒక కేసులో ఇరికించారు. ఎల్టీటీఈని సమర్థిస్తూ మాట్లాడారు అని వైకోని, తమిళనాడు జాతీయ నాయకుడు నెడుమారన్ని, నక్కీరన్ పత్రికా సంపాదకుడు గోపాల్ని జైలుకు పంపించారు. ప్రజాప్రతినిధులు ఒకటికంటే ఎక్కువ పదవుల్లో ఉండకూడదు అని చట్టం తీసుకొచ్చారు. ఇది ఎంకే స్టాలిన్ని దెబ్బకొట్టడానికి అని అందరికీ అర్థమైంది. ఆయన ఆ సమయానికి ఎమ్మెల్యేగానూ చెన్నై మేయర్గానూ కూడా ఉన్నారు. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఆయన ఏదో ఒక పదవిలో మాత్రమే ఉండాలి. కరుణానిధి సలహాననుసరించి మేయర్ పదవికి రాజీనామా చేశారు స్టాలిన్. జయలలిత పగ ఇంకా చల్లారలేదు. డిఎంకే ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల్ని రద్దు చేశారు. రైతులు స్వయంగా తమ ఉత్పత్తుల్ని అమ్ముకునేందుకు డిఎంకే ఏర్పాటు చేసిన రైతు బజార్లని మూసివేయించారు జయలలిత. సమ్మె చేస్తున్నారు అనే నెపంతోటి లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్యోగంలోనుంచి తొలగిస్తున్నాను అన్నారు. డిఎంకే ప్రభుత్వం నియమించిన 13,000 మంది గ్రామసేవకుల్ని డిస్మిస్ చేసేశారు. మత మార్పిడిని నిషేధిస్తూ, జంతుబలులను నిషేధిస్తూ చట్టం చేశారు. మెరీనా తీరంలో ఉన్న కన్నగి విగ్రహం చూపుడు వేలు సెక్రటేరియట్ వైపు చూపిస్తోంది, ఇది మీకు మంచిది కాదు అని జ్యోతిష్యులు చెప్పడంతోటి ఆ విగ్రహాన్ని పెకలించి మ్యూజియంకి తరలించారు. ఆ తర్వాత 5 ఏళ్లకు మళ్లీ డిఎంకే ప్రభుత్వం వచ్చాక ఆ కన్నగి విగ్రహాన్ని మళ్లీ మెరీనా బీచ్లో పునఃప్రతిష్ఠించారనుకోండి. జయలలిత మొండి పట్టుదలకు ఒక హద్దు అంటూ కనిపించలేదు.
2003 సెప్టెంబర్లో భారత ప్రధాని వాజ్పేయి హిందూ పత్రిక 125 సంవత్సరాల ఉత్సవంలో పాల్గొనడానికి చెన్నైకొస్తే ప్రోటోకాల్ని కూడా ధిక్కరించి ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రిగా జయలలిత ఇష్టపడలేదు.
ఉన్నట్లుండి హఠాత్తుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న క్వీన్ మేరీస్ మహిళా కాలేజీని కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కడతాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి జయలలిత. విద్యార్థునుల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ఎంకే స్టాలిన్ వెళ్లారు కాలేజీకి. ఆయన్ను కాలేజీ ఆవరణలోకి ఎందుకు రానిచ్చారు అని ప్రిన్సిపాల్ని పదవి నుంచి తొలగించారు. ప్రధానమంత్రి వాజ్పేయి చెన్నైకి వచ్చినప్పుడు 9 పార్టీలకు చెందిన సుమారు 60 మంది సభ్యులు ప్రధానికి మెమోరాండం సమర్పించారు. ముఖ్యమంత్రి అందరిమీద దండెత్తుతున్నారు, పౌరహక్కులు అనేవి అడుగంటిపోయాయి, ఆమె దౌర్జన్యాలకు అంతం లేకుండా ఉంది అని. ఇంకా ముఖ్యమంత్రి పగ ప్రతీకారాలకు పరాకాష్ట అనదగిన ఇంకొక సంఘటన. కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని 2003 సెప్టెంబర్ 7న చెన్నైకి తిరిగొచ్చారు. ఆయన ఆరోగ్యం చాలా సున్నితంగా ఉండడంతోటి కొన్నాళ్లు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలిసిన డాక్టర్లు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో ఉన్నారు. అయితే వాళ్లకి ప్రభుత్వం నుంచి అనధికార సందేశాలు వెళ్లాయి, మారన్ని ఆసుపత్రిలో చేర్చుకోవద్దు అని. విధిలేని పరిస్థితుల్లో మురసోలి మారన్ని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. 2003 నవంబర్ 23న మురసోలి మారన్ కన్నుమూశారు. ఇది కరుణానిధికి పెద్ద దెబ్బ. ఇంతకాలం ఆయనకు కుడిభుజం, పెద్ద అండ మేనల్లుడు మురసోలి మారన్. ఆ లోటు భర్తీ చేసుకోవడం కరుణానిధికి కష్టసాధ్యమైన పనే. అయితే తర్వాత రోజుల్లో మురసోలి మారన్ చిన్న కొడుకు దయానిధి మారన్ని ఆ స్థానంలోకి తీసుకొచ్చారు కరుణానిధి. వివరాలు టైంలైన్లో తర్వాత తెలుసుకుందాం. ఇలా గడిచాయండి జయలలిత ముఖ్యమంత్రి అయిన మొదటి 2.5 సంవత్సరాలు. ఇంకా 2004లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మళ్లీ సమీకరణాలు మారాయి. ఈసారి కరుణానిధి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్ళా డిఎంకే కాంగ్రెస్ల కూటమి ఏర్పడింది తమిళనాడు లోక్సభ ఎన్నికల కోసం. జయలలితేమో మళ్లీ బీజేపీతో కలిశారు. అయితే అప్పటికీ జయలలిత నిరంకుశ పాలనతో విసుగుపోయి ఉన్న ఓటర్లు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికూడా లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడిఎంకేని చిత్తుగా ఓడించారు. మొత్తం లోక్సభ స్థానాలన్నింటినీ డిఎంకే కాంగ్రెసై కూటమి గెలుచుకుంది. ఈ పరిణామం కరుణానిధిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు జయలలిత పాలనలో 3 ఏళ్లకే ఎంతగా విసిగిపోయారో అర్థమైంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడం కరుణానిధికి నైతికంగా గొప్ప బలాన్నిచ్చాయి.
కరుణానిధి పరంగా చూస్తే ఈ లోక్సభ ఎన్నికల్లో గమనించాల్సిన అంశం తన మేనల్లుడు దివంగత మురసోలిమారన్ రెండో కుమారుడు దయానిధి మారన్ని సెంట్రల్ చెన్నై నియోజకవర్గంలో డిఎంకే అభ్యర్థిగా నిలబెట్టడం, ఆ దయానిధి మారన్ 134,000 మెజారిటీతో గెలవడమే కాకుండా కేంద్రంలో ఐటీ శాఖకు మంత్రి కూడా అయ్యారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివి విద్యాధికుడైన దయానిధి మారన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ఐటీ శాఖలో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేసిన 3 సంవత్సరాల్లో దయానిధి మారన్తో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 15 మంత్రిత్వ శాఖల్ని దక్కించుకోగలిగారు కరుణానిధి డిఎంకే కూటమి. రాష్ట్రంలో జయలలిత, కేంద్రంలో కరుణానిధి బృందం అన్నట్లుగా అయ్యింది 2004 లోక్సభ ఎన్నికల అనంతరం పరిస్థితి. 2004లో జరిగిన ఇంకొక సంఘటనేమిటంటే కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి అరెస్టు. కాంచీపురంలోని వరదరాజస్వామి దేవాలయం మేనేజర్ శంకర్ రామన్ని 2004 సెప్టెంబర్ 3న 3 మోటారుసైకిళ్ల మీద వచ్చిన 6 వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. దర్యాప్తులో భాగంగా శంకర్ రామన్ ఇంటిని సోదా చేసినప్పుడు ఆయన మారుపేరుతోటి జయేంద్ర సరస్వతికి వ్రాసిన కొన్ని ఉత్తరాలు కనిపించాయి. వాటిల్లో మఠంలో జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించారు. పలువురు వ్యక్తుల్ని విచారించడమీదట ఈ హత్యలో స్వామి జయేంద్ర సరస్వతి హస్తం ఉంది అని నిర్ధారించిన తమిళనాడు పోలీసులు ఆయన్ను అరెస్టు చేయాలి అనుకున్నారు. ముఖ్యమంత్రి జయలలితను అనుమతి అడిగారు. ఆవిడ వెంటనే అనుమతిచ్చేశారు. మెహబూబ్నగర్లోని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ ప్రాంగణంలో జరుగుతున్న త్రిలోక విశ్వకల్యాణ యజ్ఞంలో ఉన్న జయేంద్ర సరస్వతిని 2004 నవంబర్ 11 దీపావళి రోజు అర్ధరాత్రి అరెస్టు చేశారు. అంతా హడావిడిగా అరెస్టు చేయాల్సిన అవసరమేముంది, ఆయన కాంచీపురం వచ్చాక అరెస్టు చేయొచ్చు కదా అంటే, లేదు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్కి పారిపోతారు అన్న సమాచారం అందింది, అందుకే ఇప్పుడే అరెస్టు చేస్తున్నాం అన్నారు తమిళనాడు పోలీసులు. కరుడుగట్టిన నేరస్థుణ్ణి తీసుకెళ్లినట్లుగా పోలీసు వాహనంలో తరలించారు జయేంద్ర సరస్వతిని. మ్యాజిస్ట్రేటు దగ్గర హాజరుపరిచారు, వెల్లూరు జైల్లో పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో జయలలిత హస్తం ఉంది అని కరుణానిధి ఆరోపించారు. చాలా మాధ్యమాలు కూడా జయలలిత నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం అని విమర్శించాయి. ఆ మర్నాడు నిరసన ప్రదర్శన చెయ్యమని పిలుపునిచ్చారు కరుణానిధి. నిరసనకారుల్ని కూడా లాక్కెళ్లి లాకప్లో పడేశారు పోలీసులు. అయితే 2 నెలల తర్వాత జయేంద్ర సరస్వతిని బెయిల్ మీద విడుదల చేయడం, మరో 9 ఏళ్ల తర్వాత అసలు కేసునే కొట్టేయడం, దీనికి ముగింపయ్యింది. కానీ 2004 నవంబర్లోని ఈ సంఘటన మాత్రం జయలలిత ప్రతిష్టను మరింతగా దిగజార్చింది అని ఆనాటి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది జరిగిన నెల రోజులకు తమిళనాడుని ముంచెత్తిన సునామీ, తర్వాత పునరావాస కార్యక్రమాల్లో మళ్లీ జయలలిత తీసుకున్న చర్యలు ప్రజాభిమానాన్ని చూరగొనేలాగా చేశాయి. జిల్లా కలెక్టర్ల శ్రమంతా జయలలితకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని పరిశీలకుల అభిప్రాయం. ఆ మధ్యలోనే జరిగిన స్మగ్లర్ వీరప్పన్ ఎన్కౌంటర్ తమిళనాడు పోలీసులకి, జయలలితకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. మొత్తానికి 2001 నుంచి 2006 దాకా సాగిన జయలలిత పాలనలో ఆమె అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలు, సునామీ తర్వాత పునరావాస కార్యక్రమాలు, స్మగ్లర్ వీరప్పన్ మరణం ఇలాంటివన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెడితే, నిరంకుశ పాలన, అర్ధరాత్రి అరెస్టుల పర్వం ఇవి మాత్రం జయలలిత గ్రాఫ్ పడిపోయేలాగా చేశాయి. అటువైపు కరుణానిధి డిఎంకే కూటమిలోని కేంద్ర మంత్రుల వల్ల డిఎంకే గ్రాఫ్ కాస్త పెరిగింది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత 2006లో మళ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఈసారి ఎన్నికల్లో సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. చతుర్ముఖ పోటీ తప్పనిసరయ్యింది. బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోక ఒంటరిగా పోటీ చేస్తే డిఎంకే, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఒక కూటమి, ఏఐఏడిఎంకే మరికొన్ని ఇతర పార్టీలు ఒక కూటమి, ఈ మూడూ కాకుండా 2006 ఎన్నికల్లో మరొక కొత్త పార్టీ ప్రజల ముందుకొచ్చింది. అదే నటుడు విజయకాంత్ ప్రారంభించిన డిఎండికే పార్టీ. జయలలిత పట్ల ఓటర్ల అభిమానం అటూ ఇటుగా ఉంది అని పోలింగ్ సర్వేలు తేల్చి చెప్పాయి. జయలలిత మాత్రం గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. కరుణానిధి ఈసారి ఏమాత్రం అవకాశం వదలదలుచుకోలేదు. ఓటర్లు అనిశ్చితంగా ఉన్నారని తెలుస్తోంది కాబట్టి వాళ్లని తప్పక ఆకర్షించాలి అని మేనిఫెస్టోలో అనేక ఉచితాలు ప్రకటించారు. వాటిల్లో కొన్ని నెలకి 20 కేజీల వరకు కేజీకి 2 రూపాయల చొప్పున బియ్యం పంపిణీ, అర్హులైన వారికి ఉచిత టీవీ సెట్లు, మరీ పేదవారికైతే 2 ఎకరాల వ్యవసాయ భూమి, ఇవన్నీ ఉచితం అన్నారు. నిజానికి అప్పటిదాకా కరుణానిధికి మహిళా ఓటర్ల మద్దతు అంతగా ఉండేది కాదు. అయితే ఈ ఉచిత పథకాలు, ముఖ్యంగా టీవీ, వ్యవసాయ భూమి ఇలాంటివి మహిళా ఓటర్లను బాగా ఆకర్షించాయి. అసలు ఈ పథకాలన్నీ అమలు చేయడం కుదురుతుందా, ఇదంతా ఒట్టి ట్రాష్ అని జయలలిత కొట్టిపడేశారు. కాని ఆమె కూడా కొన్ని ఉచిత పథకాలు ప్రకటించారు తన మేనిఫెస్టోలో. మొత్తానికి 2006 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి 163 సీట్లు తెచ్చుకుంటే ఏఐఏడిఎంకే కూటమి 69 సీట్లకే పరిమితమయ్యింది. వీటిల్లో కూడా డిఎంకే మాత్రమే గెలుచుకున్నవి 96 సీట్లు. అందువల్ల కూటమిలోని మిగతా పార్టీల మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేని పరిస్థితి డిఎంకేది, అంటే మైనారిటీ ప్రభుత్వం అయిందన్నమాట. అయినా కాని ఈ విడతలో 2006 నుంచి 2011 వరకు డిఎంకేనే కొనసాగడం, ఇదే ముఖ్యమంత్రిగా కరుణానిధికి చివరి పదవీకాలం అవడం ఈ ఎన్నికల తర్వాత గమనించదగ్గ పరిణామాలు. ఆయన వాగ్దానం చేసిన ఉచితాలన్నీ ఎలా అమలుపరచగలిగారు, తన చివరి 5 ఏళ్ల పదవీకాలంలో కరుణానిధి ఎదుర్కొన్న సవాళ్లేమిటి, ఆయన కుటుంబ సభ్యుల మధ్య బహిర్గతమైన విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి, వీటన్నింటి గురించి వచ్చేవారం కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 15వ భాగంలో మాట్లాడుకుందాం. ఈరోజు 14వ భాగంలో జయలలిత 2వ విడత ముఖ్యమంత్రిగా కొనసాగిన 2001 నుంచి 2006 వరకు తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా కరుణానిధి రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 15వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.